నేను యాకోబు పత్రిక అంత ఒక సిరీస్ లాగా తీసుకున్నాను. ఈరోజు మొదటి పేతురు పత్రిక ప్రారంభిస్తున్నాను. దేవుడే మనకు సహాయం చేయనుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-12. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-12. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్ప నశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మయే ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతులు విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచయ చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూర గోరుచున్నారు. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ వాక్యాన్ని మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని నీవే బోధించే దేవుడు, మా మధ్యలో నీ సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచమని, నువ్వు మాతో మాట్లాడమని, ఆదరించమని, బలపరచమని, ప్రభా నీ మాట విని దానికి లోబడటానికి, అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ సహాయం కావాలి. లేకపోతే మేము అర్థం చేసుకోలేము. కాబట్టి నీ పాదాల మీద పడి బతిమలాడుకుంటున్నాం. మీరే సహాయం చేస్తారని నమ్ముతూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన పత్రిక 1:12 వరకు మనం చదువుకున్నాం. అయితే ఈ పేతురు గారు ఈ పత్రిక ఎవరికి రాశాడో ఇక్కడ చెప్తున్నారు. దాదాపుగా 65-67 AD, అంటే క్రీస్తు శకం 65-68 మధ్యలో ఒకవేళ రాసి ఉండొచ్చని పండితుల అభిప్రాయం. అయితే వీళ్ళు కూడా చాలా చోట్ల చెదిరిపోయినటువంటి యూదులైన విశ్వాసులకు రాస్తున్నారు. కానీ అక్కడ అన్యజనులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నారు కాబట్టి అది వాళ్ళకు కూడా రాస్తున్నాడు. అయితే ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల పేర్లు రాశాడు. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయనది. అంటే ఈ 5 ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి యూదులు, లేకపోతే యూదులైన విశ్వాసులు, అక్కడ చాలా మంది యూదులైన విశ్వాసులు ఉన్నారు, అన్యజనులైన విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. అయితే ఈ పత్రిక రాసింది పేతురు గారే. ఆయన ఇలా మెన్షన్ చేస్తాడు, యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు. అపోస్తలుడు ఎప్పుడు పత్రిక రాసినా వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు. ఎలాగంటే మేము అపోస్తలులము, యేసుక్రీస్తు ప్రభు వారి చేత పంపబడిన వారము, అపోస్తలులము. ప్రతి పత్రిక యొక్క అధికారిక సూచన ఏంటంటే వాళ్ళు మేము అపోస్తలులము అని ముందు వాళ్ళు పరిచయం చేసుకుంటారు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. మనం ప్రభు వారు మనతో ఏం చెప్తున్నారంటే, మన త్రియేక దేవుని యొక్క పని ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తండ్రి ప్లాన్ చేశాడంట, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడంట. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడిగాడంట. మూడోది, పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు ఆయనకు విధేయులుగా ఉండటానికి. ఎంత అద్భుతం! తండ్రి అయిన దేవుడు భూమి పునాదులు వేయకముందే మనల్ని ఎన్నుకున్నాడు. అది ఎలాగా అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం రక్షించబడాలని ఎన్నుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ దొరికింది. పాపక్షమాపణ దొరికిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, మొట్టమొదటి పని, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఒకటి మన పాపాలు క్షమించబడ్డాయి, మనము పరిశుద్ధులము అనే టైటిల్ ఇవ్వబడింది, అది పొజిషనల్ శాంక్టిఫికేషన్ అని అంటారు. అంటే మనకు టైటిల్ అది. కానీ మనం కంప్లీట్ అయ్యామా, మనం పరిపూర్ణంగా పరిశుద్ధులం అయ్యామా అంటే మనం ఎప్పుడైతే మారుమనసు పొందామో అప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. దాన్ని శాంక్టిఫికేషన్ అని అంటాం. శాంక్టిఫికేషన్ అనంటే పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. పరిశుద్ధులని మనకు టైటిల్ ఇచ్చాడు ప్రభువారు. అంతేకాకుండా మనం పరిశుద్ధంగా జీవిస్తూనే ఉంటాము, పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చి చేసే పనే ఇదంట. ఆయన పేరే అది, పరిశుద్ధ ఆత్మ. ఆయన మనల్ని ఏం చేస్తాడు అనంటే పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మనం దేవునికి విధేయులు అవ్వాలని అంట. ఇవన్నీ ప్లాను ఎవరు చేశారంటే తండ్రి చేశాడంట. అందుకనే మనల్ని ఏమని పిలుస్తున్నారంటే దేవుడు, మీరు ఎన్నుకొనబడిన వారు, యు ఆర్ ద చూజన్ పీపుల్. మీరు యేసు క్రీస్తు ప్రభువులో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధపరచబడుతూ దేవునికి విధేయులుగా ఉండటానికి భూమి పునాదులు వేయబడక ముందే తండ్రి ఈ ప్రణాళిక నేసుకొని మనల్ని ఎన్నుకున్నాడంట, ఏర్పరచుకున్నాడంట. ఎంత అద్భుతం! ఇది చాలా అద్భుతమైన విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని చెప్తాడు. 1వ 14 వచనాల వరకు అసలు ఎన్నిక ఎలా జరిగింది, దేవుడు మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు అనే విషయాలు అక్కడ మాట్లాడతారు. కాబట్టి మన త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎలాగ పనిచేస్తున్నారో చూడండి. అయితే ఆయన నుంచే మనకి కృప, సమాధానము కలుగుతుంది. ఏ లెటర్ రాసేటప్పుడు వీళ్ళు ఎప్పుడైనా పత్రిక శుభాలు పలుకుతారు, మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. కృప, సమాధానం మన త్రియేక దేవుడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ పత్రిక ఈ 5 ప్రాంతాల్లో ఉన్న వారికి రాశారు. ఎందుకు రాశారు అని కనుక చూస్తే, వాళ్ళు రకరకాల శ్రమల గుండా వెళ్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మనం యాకోబు పత్రిక కూడా ధ్యానించినప్పుడు మొట్టమొదట సేమ్ అదే దాంతో స్టార్ట్ చేశాం. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, క్రైస్తవులైన వాళ్ళని హింసిస్తున్నారు. యెరూషలేములో హింస జరిగిందని బయటికి వెళ్తే బయట దేశాల్లో కూడా వాళ్ళని హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ 5 ప్రాంతాల్లో చెదిరి ఉన్న ఈ ప్రజలకు, ఈ విశ్వాసులైన ప్రభు ఏర్పరచుకున్న వాళ్లకు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నారంటే, వీళ్ళు కూడా విపరీతమైన శ్రమల గుండా వెళ్తున్నారు. ఆ శ్రమలు ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు అక్కడ యూదులతో ప్రాబ్లంగా ఉంది. యూదులైన విశ్వాసులకు యూదులతో ప్రాబ్లము, అన్యులైన వాళ్ళతో కూడా ప్రాబ్లం వస్తుంది. అక్కడ అన్యులైన విశ్వాసులు యూదులైన విశ్వాసులు కలిసి ఆరాధన చేస్తారు ఉంటారు. కాబట్టి యూదుల ద్వారా అన్యుల ద్వారా అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీళ్ళు సువార్త విని రక్షించబడి దేవునిలో కొనసాగుతున్నప్పుడు ఇబ్బంది పెట్టారు, సువార్త ప్రకటిస్తుంటే ఇబ్బంది పెట్టారు, జాబుల్లో అంటే ఏదైనా ఉద్యోగం వస్తే తీసేయటం, ఏదైనా ఏమంటారు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం పరదేశులేమేం కదా, రెంట్కి తీసుకుంటాము రూమ్ని, తర్వాత రకరకాలుగా ఉంటారు, బిజినెస్ చేస్తారు. ఆ ప్రతి చోట డిస్క్రిమినేషన్ చూపించేవాళ్ళు, భేదభావం, అంటే పక్షపాతం చూపించేవాళ్ళు, చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, అవసరమైతే కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, ఆ జైల్లో వేయించేవాళ్ళు. ఇంకా ఎక్కువ అవుతుందంట అప్పుడు రోమా ప్రభుత్వం కింద విపరీతమైన హింస క్రైస్తవుల మీద బాగా జరిగింది. మనం ఇప్పుడుతో పోల్చుకుంటే అది 10 రెట్లు ఎక్కువ. మనం ఏమనుకుంటామంటే ఈ దినాల్లో చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ రోమా ప్రభుత్వం కింద క్రైస్తవులు ఎట్లా హింసించబడ్డారనేది ఆది సంఘమైనటువంటి ఆ రోజుల్లో వీళ్ళని చూస్తే మనం తట్టుకోలేము. అసలు అలాంటి భయంకరమైన శ్రమల్లో చాలా మందిని వాళ్ళు స్టేడియంలో పెట్టి అందరూ చూస్తుండగా ఆ సింహాలను వదిలేసి వాళ్ళని తింటుండగా అందరూ ఆనందించేవాళ్ళు. తర్వాత అందరు ముందే శిరచ్ఛేదనం చేసేవాళ్ళు, రకరకాలుగా హింసించేవాళ్ళు విచిత్రంగా. కాబట్టి మనం అనుకుంటాము ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందేమో అని, కానీ ఇక్కడ ఇప్పటికంటే అప్పటికి ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉండేది. అలాంటి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాళ్లకు ఈ పత్రిక ఆదరణకరంగా ఉండాలని, తర్వాత కొన్ని విషయాలను బట్టి హెచ్చరిస్తారు కూడా, కొన్ని విషయాలను బట్టి ఆదరిస్తూ కొన్ని విషయాలను బట్టి హెచ్చరిస్తున్నారని. అయితే ఈ పత్రికలో ఈ మొట్టమొదటి అధ్యాయంలో ఆయనే ఆదరణ అంటే ఈ విపరీతమైన శ్రమల గుండా దుఃఖం, కన్నీళ్లు, రిజెక్షన్, బయటికి వెళ్తే సువార్త ప్రకటిస్తే అవమానపరచటం, అసలు క్రైస్తవులుగా జీవించాలంటే చాలా భయం భయంగా జీవిస్తున్న రోజులవి. అలాంటప్పుడు పేతురు గారు పత్రిక రాశారు. వాళ్ళకి రాస్తూ ఏమన్నాడంటే, మీరు ఎన్నుకొనబడిన వారు, మీరు మామూలు వ్యక్తులు కాదు. ఒకవేళ మీరు వేరే దేశంలో ఉన్నారేమో, మీరు యెరూషలేం నుంచి అటు వెళ్ళిపోయారు కదా, ఆ పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా, అన్య జనులైన వాళ్ళు కూడా మీతో ఉన్నారు, సరే, కానీ మీరు ఎలాంటి వారంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఇప్పుడు కాదు, భూమి పునాదులు వేయబడక ముందే తండ్రి ప్లాన్ చేశాడు, చక్కగా ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు, దాని ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎప్పుడు మనల్ని ఆయనకు విధేయులవటానికి పవిత్ర పరుస్తూ ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, చూద్దాం మనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు అనంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అయితే మనము మనకు ఎట్లా రక్షణ వచ్చింది అనే విషయం చెప్తున్నాడు. మొట్టమొదటిది ఒక షార్ట్, ఒక సెంటెన్స్ లో, 2 సెంటెన్స్లలో అసలు దేవుని యొక్క ప్రణాళిక అంతా చెప్పేశారు. తర్వాత ఒక్కొక్కటిగా ఆ మూడింటిని వివరిస్తున్నాడు. ఏంటది అనంటే, తండ్రి అయిన దేవునికి నిజంగా మన స్తుతులు చెల్లించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, తన్వయత్ మహత్వంతో దేవుణ్ణి అద్భుతంగా మనం ఆరాధించాలి. ఎందుకు అనంటే మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుని తిరిగి లేపాడు. ఆయన లేపితే అసలు అలా లేపడం ద్వారా మనకేం జరిగింది అనంటే మనకు అసలు జరిగింది ఏంటంటే జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందంట. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది నైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మనకేమిచ్చాడు, మారు మనసు ఇచ్చాడంట. తండ్రి అయిన దేవుడు హృదయపూర్వకంగా ఆయన ఎందుకు ఆరాధించాలి అనంటే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, కొత్తగా జన్మింపజేశాడంట. మళ్ళా మనము చచ్చిపోయిన వాళ్ళము, ఆత్మీయంగా దేవునికి దూరమైపోయిన వాళ్ళము, పాపంలో ఉన్న వాళ్ళము, అయితే మనం కొత్తగా అవటానికి, కొత్తగా జన్మించటానికి, రక్షించబడటానికి అసలు మనకు వీలు లేదు, మన వల్ల కాదు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మన పాపాల కోసం ఆయన బలియాగంగా అర్పించి మూడో దినాన తిరిగి లేపాడంట. ఆయన ఎలాగ తిరిగి లేపాడో మనం ఎవరైతే విశ్వాసం ఉంచామో మనల్ని కూడా అలాగా ఎలాగైతే తిరిగి లేపాడో అలాగే మనల్ని కొత్తగా జన్మింపజేశాడంట. కొత్తగా జన్మింపజేశాడంటే మారు మనసు, రక్షణ ఇచ్చాడు ఆయన కృపచేత. ఆ రక్షణ ఎట్లాంటిదంట, జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఇంకా ఎప్పుడూ దేవునితో ఉండే జీవము అంటే అనంతమైనటువంటి నిత్య జీవము మనకున్నదంట. అదే మన నిరీక్షణ. అంటే నేను ఇప్పుడు చనిపోయిన తర్వాత నేను దేవునితో ఉంటాను అనేదే హోప్, అంటే నిరీక్షణ. అయితే అది ఎట్లాంటిది అనంటే అక్షయమైంది, అది పాడైపోయేది కాదు, నిర్మలమైంది, చాలా చక్కగా ఉంటుంది. వాడబారనిది అంటే అది వాడిపోదు, అది పాడవ్వదు. ఆ స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన ఏం చేశాడంట, చాలా కనికరాన్ని మన మీద కుమ్మరించి కొత్తగా జన్మింపజేశాడు. దేవుణ్ణి అందుకు స్తుతించాలి మనం. హృదయపూర్వకంగా తండ్రిని ఎందుకు ఆరాధించాలి అనంటే, ప్రభువా నీ మహాకనికరాన్ని నా మీద కుమ్మరించావు. ఎట్లా అనంటే నీ కుమారుని నా కోసం బలియాగంగా అర్పించి ఆయనను తిరిగి లేపి, ఆయన ఎట్లయితే తిరిగి లేపావో నన్ను కూడా పాపాల్లో నుంచి, శాపంలో నుంచి నీకు దూరం అయిపోతే నన్ను కూడా లేపి కొత్తగా చేసేశావు. నీ పరలోకంలో నీతో పాటు ఉండటానికి నిత్య జీవం ఇచ్చి, ఆ నిత్య జీవం ఎట్లాంటిదంటే ఎప్పుడు పాడైపోదు, ఎప్పుడు నశించిపోనిది అలాంటి జీవము నీతో పాటు ఎప్పుడు ఉండటానికి నాకు ఇచ్చావు. అది ఎట్లా ఇచ్చాడంటే ఆయన మహాకనికరం చేత, విశేష కనికరం చొప్పున ఇచ్చాడంట. అందుకని హృదయపూర్వకంగా మనం దేవుని స్తుతించాలి అని వాళ్ళతో అంటున్నాడు. అది మనకు కూడా సంబంధించిందే. ఎందుకనంటే మీరే ఆలోచించండి, ఎవరినైనా నేను మరలా ఇది జ్ఞాపకం చేస్తూ వెళ్తూ ఉంటాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి, మనం అర్థం చేసుకుందాం దేవుని వాక్యంలో నుంచి. ఆయన వాళ్ళకు ఏం ప్రాబ్లము, అసలు శ్రమలున్నాయి. శ్రమలుంటే ఏం చేయాలి అసలు? శ్రమలుంటే మనం ఎలాంటి సలహాలు ఇస్తామంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళను మోటివేట్ చేస్తాం, లేకపోతే అలానా అయ్యో పర్వాలేదు మేము ప్రార్థన చేస్తాము, లేకపోతే మేము పర్వాలేదండి అట్లా అవుతుందా నేను సహాయం చేస్తానులే, ఇంకా ఏదేదో మాట్లాడతాం, సెక్యులర్గా మాట్లాడతాం, లౌకికంగా మాట్లాడతాం, జ్ఞానంగా మాట్లాడతాం, తెలివితో మాట్లాడతాం. కానీ మనం అలా మాట్లాడకూడదంట. దేవుని వాక్యాన్ని చూస్తే తెలుస్తుంది, పేతురు గారు కొంతమంది విశ్వాసులు శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఆదరిస్తున్నాడు, వాళ్ళని ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నాడో మనం చూసి నేర్చుకోవాలని. దేవుని వాక్య సత్యాలే మన జీవితానికి ఔషధాలు. దేవుని వాక్య సత్యాలే మనల్ని ఆదరించేవి తప్ప సెక్యులర్ మోటివేషన్ లేకపోతే మన సొంత జ్ఞానము తెలివి చేత, మన సొంత శక్తి చేత, సహాయం చేత ఆ శ్రమల్లో ఉన్న వాళ్ళని ఆదరించలేము. అది ఒక ప్రాసెస్ కాదు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన వాళ్ళు శ్రమల్లో ఉంటే వాళ్ళ రక్షణ గుర్తు చేస్తున్నాడు, దేవుని ప్రణాళిక గుర్తు చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఎలా కడగబడ్డం గుర్తు చేస్తున్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎలా పవిత్రపరుస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు. దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాము. విశేష కనికరం చొప్పున మనల్ని కొత్తగా జన్మింపజేశాడు. అదేంటి సార్, మాకు ఇంత మేము ఇంత వేదన గుండా వెళ్తున్నాము, మేము ఇంత బాధలో ఉన్నాము, కన్నీళ్లతో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటప్పుడు ఆయన ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాడు. పరలోకం గురించి, నిత్య జీవం గురించి, రక్షణ గురించి, ఆయన చేసిన రక్షణ కార్యం గురించి. అదే మనల్ని ఆదరించేది, అదే సత్యం. దేవుని వాక్య సత్యాలే మనల్ని ఆదరిస్తాయి. అంతే తప్ప అది కూడా రక్షణ గురించినటువంటి సువార్త, రక్షణ గురించినటువంటి ప్రణాళిక, అది గొప్ప నిరీక్షణ. అదే మన జీవితాన్ని ఆదరిస్తుంది. మనం కూడా ఇతరుల్ని ఆదరించేటప్పుడు ఇలాగా శ్రమల్లో ఉండేటప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఒకవేళ మన జీవితంలో వేరే వాళ్ళ జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఆదరించే విధానం ఎట్లుండాలి? ఇలాగే ఉండాలి. పేతురు రాసిన పత్రిక 1:12 తీసుకొని మనం ఏం చేయాలి? అలాగే ఆదరించాలి, అలాగే మాట్లాడాలి. మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎట్లా? కడవరి కాలమందు అంటే చివరి దినాల్లో బయలుపరచబడ్డదంట. ఏంటి అది? మనకు రక్షణ అనేది అది మళ్ళా కింద కూడా మాట్లాడతాడు. ఏమంటాడంటే చాలా విషయాలు మాట్లాడతాడు, దానికంటే ముందే మనం ఇది ధ్యానిద్దాము. అంటే మొదట్లో, అంటే సృష్టిని సృష్టింపబడినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు దాదాపుగా అంచనా వేస్తారట్లా 4,000 సంవత్సరాలే. అంటే 4,000 సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారంట యేసుక్రీస్తు ప్రభుని వారు, ప్రభు వారిని పంపిస్తాను, రక్షణ మీకు కలుగుతుంది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారట చాలా మంది. కింద ఏమన్నారంటే ప్రవక్తలు కూడా అది ఎదురు చూశారంట. అది ఎట్లా ఉంటుంది రక్షణ, అది ఎలా ఇస్తాడు, ఆ రక్షకుడు ఎలా వస్తాడు అనేది వాళ్ళు ఆతృతగా చూశారంట. అది మనకు, మనం చూసాం అది. అందుకనే ఈ చివరి దినాల్లో మనకు ఎలాగా ఆయన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశాడు, ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంట? రక్షణ ఇవ్వటం ద్వారా. ఆయన అనుకున్నట్టు, ఆయన ఏదైతే ప్రణాళిక వేసుకున్నాడో తండ్రి అయిన దేవుడు, అదే రకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించి బలియాగం అర్పించిన తర్వాత ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ అనుగ్రహించాడంట. ఎట్లా చూద్దాం. సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా మనం ఎలా రక్షించబడ్డాము? ఒకటి, ఫస్ట్ దేవుడు ఎన్నుకున్నాడు. రెండవది, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాం. అవును, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, నా పాపాల నుంచి రక్షించేది ఈయనే నిజమైన దేవుడు. పశ్చాత్తాపడి మనం హృదయపూర్వకంగా అంగీకరించాం. సో మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. మూడోది ఏమంటున్నాడంటే, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇప్పుడు మన రక్షణ కాపాడేది ఎవరు? మనం కాదు. మన రక్షణ కాపాడేది, మన నిత్య జీవాన్ని మన పరలోకంలో మనకు దొరికిన భాగ్యం, అక్కడికి వెళ్ళి ఎప్పుడూ దేవునితో గడిపే సమయం, ఇదంతా మన స్వాస్థ్యమే. అక్కడ దొరికే బహుమానాలు ఏదైనా అనుకోండి, మొట్టమొదటిగా మనకు లభించింది నిత్య జీవమే కదా. నిత్య జీవం, అనంతమైనటువంటి జీవం, ఇటర్నల్ లైఫ్. ఈ నిత్య జీవము అది మనకు స్వాస్థ్యంలాగా చెప్తున్నాడు. ఈ స్వాస్థ్యం అనేది కాపాడేది ఎవరు? భద్రంగా ఉంచేది ఎవరు? బాగా సెక్యూర్గా ఉంచేది ఎవరు? ఆయనే. ఎలా చేస్తాడు అనంటే, ఆయన తన సొంత శక్తి ద్వారా మన రక్షణను కాపాడతాడంట, సెక్యూర్గా ఉంచుతాడంట, భద్రపరుస్తాడంట. అందుకనే మన రక్షణను మనం కాపాడుకోలేం వాస్తవానికి. అంటే మనకు బాధ్యత లేదా మన మీద బాధ్యత ఉంది, కానీ అసలు కాపాడేది ఎవరు? ఆయనే. మరి మనం విశ్వాసం ఉంచితేనే రక్షించబడ్డాం కదా? అది కాదంట. ఆయనే ముందు ఎన్నుకున్నాడు. ఈ రెండు ఒకదానికొకటి విచిత్రంగా అనిపిస్తాయి మనకి. ఎలాగంటే, ఒక రైలు పట్టాలు రెండు సమాంతరంగా ఉంటాయి కదా, అలాగ అనిపిస్తాయి. కానీ ముందు ఆయన, తర్వాత మనం. ముందు ఆయన ఎన్నుకున్నాడు, తర్వాత మనం విశ్వాసం ఉంచాం. ముందు ఆయన మన రక్షణను కాపాడుతాడు, మనకు కూడా బాధ్యత ఉంది మనం జాగ్రత్తగా జీవించాలని. కాబట్టి అల్టిమేట్ గా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని సామర్థ్యం, శక్తి, ఆయన గొప్ప శక్తి చేత మన రక్షణను మనం పోగొట్టుకోకుండా కాపాడేది ఆయన శక్తే. ఆయన భద్రపరిచేశాడంట మన స్వాస్థ్యాన్ని అంతటిని. అంటే ఇప్పుడు మనం బ్యాంకులోకి వెళ్ళి మన గోల్డ్ని కానీ డబ్బుల్ని కానీ ఏమంటారు, లాకర్లో పెట్టేస్తాం. ఎందుకు అనంటే చాలా సెక్యూర్గా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి అని. అది చాలా సెక్యూర్గా పెడతారు లాకర్లో. లాకర్లో చాలా స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, అది ఆ స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి చాలా సెక్యూర్గా పెడతారు. అయితే అంతకంటే మరెక్కువైన సెక్యూరిటీ గాడ్, అంటే ప్రొటెక్ట్ చేసేది తన సామర్థ్యం చేత, శక్తి చేత, అది దేవుడే చేస్తాడంట. కాబట్టి నా రక్షణను అయ్యో కోల్పోతాను అన్న భయము మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా రక్షణను కాపాడే శక్తి నాకు లేదు, నా దేవుని శక్తి చేత నేను కాపాడబడుచున్నాను. బాధ్యత కూడా ఉంది, అది మర్చిపోకూడదు. కానీ ఈ వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, అది ఇంపార్టెంట్. కాబట్టి పరలోకంలో మన స్వాస్థ్యాన్ని భద్రపరిచింది ఆయన, ఆయన శక్తి చేత మన రక్షణ కాపాడబడుతుంది. ఇలా ఆదరిస్తున్నాడు, శ్రమల్లో ఉన్న వాళ్ళని ఆదరించే పద్ధతి. మనం కూడా చాలాసార్లు నా రక్షణను అసలు అంతం వరకు కొనసాగించేది ఆయనే, అంటే నేను చనిపోయేంత వరకు నన్ను పవిత్రపరుస్తూ ఆయన ప్రణాళికలో కొనసాగిస్తూ ఉండేది ఆయన. అసలు నా రక్షణ కోల్పోకుండా పోగొట్టుకోకుండా ఇంత కాపాడుతున్నది ఆయన శక్తి ద్వారా జరుగుతుంది ఇది అని గుర్తు తెచ్చుకోవాలంట. ఎప్పుడు? శ్రమల్లో, శ్రమల్లో. తర్వాత ఆరో వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. మనం యాకోబు పత్రికలో కూడా ధ్యానించినప్పుడు మనం చూశాం, సేమ్ ఇక్కడ కూడా ఒక విషయాన్ని మరలా ఈయన రాస్తున్నాడు. ఈయన కూడా ఏమంటున్నాడంటే, ఆయన ఏమన్నాడంటే, యాకోబు గారు శ్రమలో ఆనందించండి మీరు. ఈయన కూడా ఏమంటున్నాడంటే, ఇందువలన అంటే ఆయన ప్రణాళిక వేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని ఇంత సెక్యూర్ గా ఆయన శక్తి చేత మన రక్షణని కాపాడుతున్నాడు. ఆయన మనకు రక్షణనిచ్చాడు, మరలా జన్మింపజేశాడు. అందుకని మనం ఏం చేస్తామంట, మిక్కిలి ఆనందిస్తున్నామంట. చాలా సంతోషం మనలో, ఆనందం మనలో ఉందంట. నిజంగా ఉందా? నిజంగా రక్షణ పొందిన వారి జీవితంలో ప్రియులరా తప్పకుండా ఉంటది. అది యేసు క్రీస్తునందు ఆనందిస్తాం, క్రీస్తులో ఆనందిస్తాం. అయితే అలా ఎందుకు అని అంటే, రక్షణ అట్లాంటిది, అది పరలోక సంబంధమైనది. దేవుని ప్రణాళికలో వచ్చాం మనం, ఎన్నుకొన్నబడ్డవారం, ఆనందించకుండా ఉండలేము. అది నిత్యమైన ఆనందం. అయితే ఆనందించుతున్నారు కానీ ఏమైంది, అవసరమును బట్టి. మళ్ళీ ఒక పాయింట్, ఒక విషయాన్ని ఉపయోగిస్తున్నాడు, ఒక పదాన్ని, అవసరాన్ని బట్టి అంట. అంటే కంటిన్యూస్ గా ఉన్నాయి నా జీవితంలో ఇంత కష్టాలు, ఇంత కన్నీళ్లు, ఇన్ని రిజెక్షన్స్, నా వల్ల అవ్వట్లేదు, బయట సమాజంలో, ఇంట్లో, సువార్త విషయంలో, మినిస్ట్రీ విషయంలో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, ఎలా అని మనం అనుకుంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అవసరాన్ని బట్టే వస్తాయి కదా, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, రకరకాల శోధనలు వస్తున్నాయి మనకి. శోధనలు అంటే ఇక్కడ శ్రమలని, ఇక్కడ పాపం గురించి శోధన మాట్లాడలేదు, శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. నానా విధములైన శ్రమలు వస్తున్నాయి. ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. మీరే చూడండి, అనంతమైన జీవితం ముందు, అంటే నిత్య జీవం ముందు. నిత్య జీవం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, అసలు అనంతమైనటువంటి జీవితం. అనంతమైనటువంటి జీవితం ముందు మనం జీవించే 60, 70, 80 సంవత్సరాల జీవితంలో అందులో శ్రమలు ఎన్ని సంవత్సరాలు? ఆ సంవత్సరాలను పోగేసుకుంటే ఒకవేళ అనంత జీవితం ముందు దాన్ని లెక్కేసుకుంటే ఎంత చిన్నదిగా కనపడుతుంది, అసలు ధూళి కణం కంటే కూడా చిన్న కనపడుతుంది. అందుకనే చాలా తేలిక చేసేస్తున్నాడు. ఏంటంటే, ఏమంటున్నాడంటే, కొంచెం కాలమే. అదేంటి నేను 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను, అదేంటి నేను 30 సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, అసలు క్రైస్తవులుగా కొనసాగాలంటే కూడా సువార్త మినిస్ట్రీ 30, 40 సంవత్సరాలుగా నేను ఇబ్బంది పడుతున్నాను, నా కష్టాల్లో, కన్నీళ్లలో మునిగి. అని దేవుడు ఏమంటున్నాడంటే, కొంచెం కాలమే. అందుకనే మనం ఆదరణ దేవుని వాక్య సత్యాల నుంచి తెచ్చుకోవాలి. అంతే తప్ప లోకాన్ని చూసి, లోకంలో ఉన్న మోటివేషను, ఏదో లౌకికంగా అక్కడ ఇక్కడ డబ్బులు, కొన్ని వస్తువులను బట్టి వచ్చేది కాదు ఆదరణ, నిజమైన ఆనందం. నిజమైన సంతోషం, నిజమైన ప్రేరేపణ, నిజమైనటువంటి ఉత్సాహం ఎలా వస్తుందంటే, నిజంగానంట ఇది చాలా తక్కువ, కొన్ని రోజులే కదా, అయినా నిత్య జీవం ముందు ఈ 70-80 సంవత్సరాలు ఎంత, అందులో నాకు వచ్చిన ఈ 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంత, అసలు కళ్ళు మూసుకుంటానులే అని అనుకోవాలంట ప్రభువారు మనకు చెప్తున్నారు. ఎందుకోనంటే మన శ్రమల్లో ఖచ్చితంగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇతరులకు కూడా మనల్ని ఆదరించేటప్పుడు వాళ్ళకు కూడా ఏం జ్ఞాపకం చేయాలనంటే, కొద్ది కాలమే ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ 70-80-30 సంవత్సరాలే, అందులో ఈ కొన్ని విషయాలే కొద్దిగా మనం సహిద్దాం సహోదరులారా సహోదరులారా అని మనం ఒకరికొకరం చెప్పుకోవాలి, ఆదరించుకోవాలి. మన రక్షణ మనకు ఆధారం, ఆయన మనకు ఆధారం, ఆ దాన్ని బట్టి మనం ఆనందిస్తూ కొద్ది కాలమే ఈ శ్రమలు అని మనం మిక్కిలి ఆనందించాలంట. మీకు దుఃఖం కలుగుతుంది అని అంటున్నాడు. తర్వాత నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. జనరల్ గా సాధారణంగా బంగారాన్ని దాన్ని వేడి చేస్తారు, అగ్నిలో అగ్ని చేత దాన్ని బాగా కాలుస్తారు, బాగా కరగబెడతారు. కరగబెడితే ఎంత కరగబెడితేనంట అంత దానిలో నుంచి మలినం బయటకు వస్తుందంట. మరి బంగారం ఏంటి, ఒక వ్యక్తియా, వ్యక్తి కాదు కదండి బంగారం, ఏంటి ఒక వస్తు, అది ఒక రోజు నశించిపోతుంది, ఒకరోజు పాడైపోతుంది. ఒకరోజు పాడైపోయేదాన్నే దాన్ని వేడి చేసి దాన్ని అగ్నిలో చక్కగా కరగబెడితే చాలా ఏమంటారు శుద్ధ సువర్ణంగా మారిపోతుంది, అంటే చాలా రేడియేషన్ వస్తుంది దాంట్లో నుంచి, అంటే చాలా వెలుగు వస్తుంది, చాలా స్పష్టంగా కనపడుతుంది. అది నశించిపోయేది, దాన్ని అంతగా అలంకరిస్తాము, దాన్ని అంతా పరీక్షిస్తాము, దాన్ని అంతా టెస్ట్ చేస్తాము, దాన్ని అంతా క్వాలిటీ తీసుకొని వస్తాము. ఒకరోజు అది పాడైపోతుంది. ఎంత బంగారం కొన్నా బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, ఎంత కొన్నా దాన్ని మంచి శుద్ధ సువర్ణము, శుద్ధమైంది కావాలి, ప్యూర్ గోల్డ్ కావాలి అని అనుకుంటాం, కానీ ఒకరోజు అది పాడైపోతుంది. పాడైపోయేదానికి కూడా అలాంటి టెస్ట్, అలాంటి అగ్ని పరీక్ష ఉంటుంది. ఏమంటున్నాడంటే, మరి ఆ శుద్ధ సువర్ణానికే పాడైపోయేదానికే ఉంటే మనకు కూడా ఉంటుంది, అయితే మనకు కూడా ఆ పరీక్షలు, మన విశ్వాసానికే అవి పరీక్షలంట. ఈ శ్రమలు, దుఃఖాలు, కన్నీళ్లు, కష్టాలు క్రైస్తవులమైనందుకు, ప్రభువును అంగీకరించినందుకు, సువార్తలో, మినిస్ట్రీలో, ఇంట్లో, బయట అన్ని విషయాల్లో ఎందుకు ఈ శ్రమలు అనంటే, మన విశ్వాసానికి ఇవి పరీక్షలంట. ఇలా ఆదరించాలి వ్యక్తుల్ని, మనం కూడా ఆదరించబడాలి. విశ్వాసానికి పరీక్ష. మరి ఈ అగ్ని పరీక్షలో మనమేం చేస్తామో, మనకేం జరుగుతుందంట, ఆ సువర్ణమైతే, ఆ బంగారం అయితే మలినం బయటకు వచ్చి ప్యూర్ గోల్డ్ తయారైంది, ఓ రోజు పాడైపోయేది. కానీ మనకు పరీక్షలు పెడితే మనం పాడైపోయే వాళ్ళం కాదంట, ఎప్పుడు జీవించే వాళ్ళం దేవునితో. మనం పాడైపోము, మనం వ్యక్తులము, దేవుని స్వరూపంలో దేవుని పోలికలు తయారు చేసుకునబడిన వాళ్ళము. మన పరీక్షకు ప్రతిఫలం ఉందంట. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన విశ్వాసాన్ని, ఒకరోజు ఏమవుతుందంటే ఆ పరీక్షకు నిలవబడతాము. నిలవబడ్డప్పుడు దేవుని కృపచేత ఒకరోజు ఆయన సింహాసనం ముందు నిలబడతామంట. భూమి మీద శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లో నిలబడ్డాం. ఒకరోజు ఆయన సింహాసనం ముందు నిలబడాలి, ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ముందు నిలబడ్డప్పుడు ఏం కలుగుతుందట మనకి? ఏం కలుగుతుందట? మెప్పు, ఘన మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం ముందు మనం నించున్నప్పుడు, మన శ్రమల్లో అన్నిట్లలో నిలుచొని ఆ పరీక్ష మనకు కలిగినప్పుడు, అప్పుడు దేవుడు ఏమంటాడు మనల్ని చూసి? బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, మమ్మల్ని సేవ చేయని చేయకపోని మీరు, నిన్ను దాసుడని పిలుస్తాడు. అలా నమ్మకమైన మంచిన కుమారుడా, కుమార్తె, నా దాసుడా, దాసి అంటే మనకు ప్రశంసలు, ఘనత, మెప్పు ఎవరి నుంచి వస్తాయనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాడంట. అంటే లోకల్ లాంగ్వేజ్ లో అంటాం కదా మనం షబాష్ అని. అలాగా బల నమ్మకమైన దాసుడా, నా ప్రియమైన వాడా, నాకు చాలా ఆనందంగా ఉంది నిన్ను చూస్తుంటే, వెల్ డన్, వెరీ గుడ్, చాలా మంచిగా జీవించావు, చాలా ఓర్చుకున్నావు, నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చూసి అంటే ఆయన సింహాసనం ముందు నించున్నప్పుడు ఎలా ఉంటుందండి? అందుకని ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు అసలు ఘనత, మెప్పు, ఏమంటారు ఇవన్నీ, మహిమ ఎవరి ద్వారా కలుగుతాయి? ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? సహించాలి, శ్రమల్లో ఆనందించాలి, మన రక్షణను గుర్తు తెచ్చుకోవాలి. నేను ఓర్చుకుంటే, నేను కొంతకాలమే అని చూస్తే, అది నెక్స్ట్ నేను యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం దగ్గర నించున్నప్పుడు ఆయన నన్ను మెచ్చుకుంటాడు, ఆయన నన్ను చూసి ఆనందిస్తాడు, ఆయన ముఖంలో నేను ఆనందం చూడాలి నా జీవితాన్ని బట్టి. అంతేగాని నేను ఆయన ముందు నించున్నప్పుడు నన్ను చూసి ఆయన అసహించుకోకూడదు, లేకపోతే సాడ్గా ఉండకూడదు, సరే వచ్చావులే అన్నట్టుగా ఉండకూడదు. నేను సింహాసనం ముందు నించున్నప్పుడు ఆయన ముఖంలో నేను ఆనందం చూడాలి, ఆయన ఇచ్చే మెప్పు, ఘనత, ఆయన ఇచ్చే మహిమ కావాలి నాకు అని ఒకరినొకరు మనం ఆదరించుకోవాలి. మనం మన ఆత్మకు చెప్పుకోవాలి, మనం ఆదరించబడాలి ఇలాగ వాక్యం చేత, మన ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవునితో. తర్వాత నేను ముగిస్తున్నాను, నా సమయం అయిపోయింది. అయితే చాలా మంది మనం యేసుక్రీస్తు ప్రభు వారిని డైరెక్ట్ గా చూసామా? చూడలే. శిలువ మీద రక్తం కార్చేటప్పుడు చూసామా? చూడలే. చూడకపోయినా మనం నమ్మేశాం, అవునా? కండ్లారా, చూడకపోయినా ఆయన మనం ప్రేమిస్తున్నాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని డైరెక్ట్ చూడలే మనం. సువార్త చెప్పారు, మనం నమ్మేశాం. చూడకుండానే మనం నమ్మాము, చూడకుండానే మనం ఇప్పుడు కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఎట్లా జరిగింది ఇది అని అంటే, మనం ఓ రోజు విశ్వాసం ఉంచామంట, పశ్చాత్తాపడి పాపాలు ఆయన అంగీకరించామంట. దానికి ప్రతిఫలం ఏందంటే మనం రక్షించబడ్డాము. రెండోది, మనలోకి ఆనందం, చెప్పన అశక్యమైనటువంటి ఆనందం మనలోకి వచ్చిందంట. అందుకని చాలా మంది కొంతమంది రక్షణ సువార్త చెప్పేటప్పుడు ఈ పాట కూడా పాడతారు, చెప్పన అశక్యమైన ఆనందం నాలోకి వచ్చింది అని. ఎప్పుడు అది జరిగేది? నిజంగా మారుమనసు పొందిన వ్యక్తులకి వాళ్ళకి చెప్ప నశక్యమైనటువంటి ఆనందం వచ్చిన రోజు వాళ్ళకి తెలుసు. ఎప్పుడు? అది విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసానికి ప్రతిఫలం ఏంటంటే రక్షణ మరియు చెప్పనశక్యమైనటువంటి ఆనందం. అందుకనే ఒకవేళ రక్షించబడ్డానో లేదని కొంతమందికి డౌట్ ఉంటే ఈ రెండు కలగాలి. రక్షణ కలిగిందనే నిశ్చయత ఉంటుంది, రెండోది చెప్పనశక్యమైనటువంటి ఆనందం వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఆ రోజు, ఆ రోజే కాదు కంటిన్యూస్గా కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం ఇలా ఆదరించబడాలి, ఇలా ఆదరించాలి. తర్వాత లాస్ట్ ఇక చివరిగా నేను ముగిస్తున్నాను, ఒక్క నిమిషం తీసుకుంటున్నాను, 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను, క్షమించండి. అయితే ఈ దేవుడు ఇలాంటి ప్రణాళిక నెరవేర్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించడం, ఆయన బలియాగం చేయటం, ఆయన కృపచేత ఉచితంగా విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ ఇచ్చటం అనే, రక్షణ ఇవ్వటం అనేది చాలా మంది ప్రవక్తలట ప్రవచించారు వీటి గురించి. ఆ రక్షణ ఏంటి, ఎట్లా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎట్లా ఇస్తాడు, అసలు ఎవరు వస్తారు, ఆ వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా అంటే ఆయన ఎలా ఉండొచ్చు, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన ఎలా తిరిగి లేస్తాడు, ఇవన్నీ లేఖనాల్ని పరిశీలిస్తూ ఆయన చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా చూశారంట ప్రవక్తలు. ఆయనలో ఉన్నది ఎవరు, వాళ్ళలో ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మనే వాళ్ళలో ఉందంట. ఇవన్నీ వాళ్ళు పరిశీలిస్తున్నారంట, కానీ వాళ్ళు చూడలేకపోయారట. కానీ ఈ విషయంలో చెప్పారంట, క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత కూడా శ్రమలు వస్తాయి. శ్రమల తర్వాత మహిమ వస్తుంది మనకి, శ్రమకు ముందే మహిమ రాదు. అంటే శ్రమలు తప్పవా? తప్పవు. మహిమ కావాలంటే తప్పవు. మహిమ వద్దా? శ్రమలు, అసలు శ్రమలు లేని క్రైస్తవ జీవితం ఉంటుందా? క్రీస్తుకే తప్పనప్పుడు శ్రమలు మనకి ఎలా తప్పుతాయి? కాబట్టి ప్రవక్తలు అసలు ఈ రక్షణ ఎట్లా ఉంటుంది, ఎవరు వస్తారు, ఎట్లా వస్తారు అనే వెతకటమే కాకుండా దీని తర్వాత కూడా వాళ్ళు రక్షించబడతారు, శ్రమ పడతారు, తర్వాత మహిమ పొందుతారని ముందే వాళ్ళు చెప్పారంట, సాక్ష్యం ఇచ్చారంట. వాళ్ళు చాలా పరిశోధించారంట ఈ విషయాల్లో ఎలా జరుగుతుంది, ఈ కృపను ఎట్లా చూపిస్తాడు దేవుడు అని. కానీ దేవుడు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతి విషయమే తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. అంటే ఇది మేము చూడలేదు, అలాగే వాళ్ళు పరిశీలించి పరిశోధించి పరిశోధించి ఎప్పుడు వస్తాడు 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 అనేసి వాళ్ళు చనిపోయారంట. వాళ్ళకి ఏమర్థమైందంటే, ఓహో మా సమయంలో రాడైనే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ రక్షణను మా కళ్ళ ద్వారా చూడలేము, కృప ద్వారా ఆయన ఉచితంగా ఇచ్చే ఎలా ఉంటదనేది రక్షణ అది నిజంగా అనేసి చూడకుండానే వెళ్ళిపోయారంట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంట వెళ్ళిపోయేటప్పుడు, అంటే ఓహో ఇది మేము మా తరాలకు, అంటే రాబోయే తరాల కోసం మేము సేవ చేశాము, అలాగే ఈ విషయం ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా దేవదూతలు కూడా తొంగి తొంగి చూశారంటే ఎట్లా జరుగుతుంది ఇది, అసలు ఎలా, అసలు దేవుడు తన ప్రణాళికను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాడు అనే విషయాలు. కాబట్టి దయచేసి మనం ఎలా ఆదరించబడాలి, ఏ విషయాలను బట్టి, ఈ విషయాలను బట్టి. ఆయన ప్రణాళిక వేసుకున్నానట తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎన్నుకున్నాడు, ఆయన రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధ పరచబడుతూ మనం దేవునికి విధేయులు అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేస్తాడంట. ఎలాగా అనంటే ఈ 3 నుంచి 12 వచనాల వరకు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన మనం ఆదరించాలి, ఆదరించబడాలంటే శ్రమల్లో ఒకటే మన రక్షణ, నిత్య జీవం, ఎలా నిత్య జీవాన్ని సెక్యూర్ గా భద్రంగా పెట్టాడు, తర్వాత మన విశ్వాసానికి పరీక్ష మంచిది, మనం ఆనందించాలి దాంట్లో, ఎందుకనంటే మహిమ ఘనత మెప్పు ఆయన ద్వారా కలుగుతాయి అని ఓర్చుకోవాలి. ఇది కొంచెం కాలమే అని నమ్మాలి. మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. క్షమించండి.